భారతదేశము రాబోయేటువంటి రోజుల్లో చాలా ప్రముఖ పాత్ర వహించబోతున్నది. అది మనం కొంచెం భగవంతుడి మీద, గురువుల మీద, గురు పరంపర మీద విశ్వాసం ఉన్నటువంటి వాళ్ళు గమనించుకోవాల్సినటువంటి విషయం. ఇదే మీరు చాలా స్పష్టంగా గుర్తుంచుకోండి. రాబోయేటటువంటి 5-6 సంవత్సరాలలో ఖచ్చితంగా ఈ మార్పు మీరు న్యూస్ పేపర్లలో వాటిలో కూడా చూస్తారు. కానీ ఆ మార్పు రావటానికి మానవ ప్రయత్నం కావాలి. టీవీ అనేటటువంటిది ప్రపంచంలో 1950s నుంచి ఉంది. కానీ భారతదేశానికి మొదటిసారి టీవీ రావటానికి 80s పట్టింది. అంటే 30 ఏళ్ల తర్వాత భారతదేశంలో టీవీ వచ్చింది. దాని తర్వాత కూడా కంప్యూటర్ చాలా మందికి ఇష్టం లేదు రావటం కంప్యూటర్ భారతదేశంలో. ఎందుకు ఇది చెప్తున్నాను, మీరు వద్దనుకుంటే ఈ మార్పులు రావు. మీరు కావాలనుకుంటే ఈ మార్పులు వస్తాయి తప్ప. ఎంతమంది మహాత్ములు వచ్చినా, ఎంతమంది శక్తిని మొత్తం ప్రపంచాన్ని కుదిపివేయగలిగేటువంటి శక్తితో వచ్చింది అమ్మ. చేయగలిగింది చేసేసింది, చెప్పగలిగింది చెప్పేసింది, వెళ్ళిపోయింది. ఎక్కడికో వెళ్ళిపోలే, ఈ చుట్టుపక్కలే ఉంటుంది. కానీ శరీరం ఉన్నప్పుడే మనం అర్థం చేసుకోలేకపోతే అశరీర స్థితిలో ఉన్నటువంటి విషయాలు మనం అర్థం చేసుకోలేము. కానీ ఏ విద్యకైనా ఆధారభూతంగా కొన్ని ఫండమెంటల్స్ ఉంటాయి, దాన్ని మనం ప్రశ్నించాం. ఏ ఇలా రాయాలి, ఆ ఇలా రాయాలి, అక్షరజ్ఞానం నేర్చుకుంటారు. మీరు నేర్చుకుంటున్నప్పుడు మీరు ప్రశ్నించారనుకోండి, ఇలాగే ఎందుకు రాయాలి, నేను ఇంకోలాగా రాస్తాను అని, అప్పుడు ఏమవుతుంది, మీరు రాసిన ఇతరులకు అర్థం కాదు, ఇతరులు చెప్పింది కూడా మీకు అర్థం కాదు. అంటే విశ్వాసంతో స్టార్ట్ అవుతుంది. ఎప్పుడు కూడా విశ్వాసం వచ్చాక శ్రద్ధ ఉండాలి, అది నేర్చుకోవాలి. చాలా మంది పిల్లలు నా దగ్గరికి వచ్చి, మాస్టర్ నేను చదువుకోలేకపోతున్నా, చదివిన దాని మీద మనస్సు పెట్టలేకపోతున్నా, మీకు ఈ ప్రాబ్లం ఉందా, చదవాలని ఉంది కానీ చదవలేకపోతున్నా కదా, అవునా కాదా, కరెక్టేనా, అందరికీ ఆ ప్రాబ్లం ఉందా, ఒకసారి చేయొచ్చండి ఆ ప్రాబ్లం ఉన్నవాళ్ళు. మాకు చదవాలని ఉంది కానీ మేము చదవలేకపోతున్నాం. నచ్చేనా, 1, 2, 3 మగ పిల్లలు మాత్రం ఖచ్చితంగా చదవగలుగుతున్నారా, మీకు అందరికీ ప్రాబ్లం ఉంది తెలుసులేదు కదండి కదా. ఎందుకు అంటే మేము స్థిరంగా కూర్చోలేకపోతున్నామండి ఎక్కువసేపు కదా, ఉందా ఈ ప్రాబ్లం కూడా. కానీ ఇంతవరకు ఎవడో నా దగ్గరకు వచ్చి నేను 3 గంటల సేపు కూర్చుని సినిమా చూడలేకపోతున్నాను అని అనలేదు. ఎవడైనా అంటారా, చూడగలరా మీరు 3 గంటల సేపు సినిమా చూస్తున్నప్పుడు ఇంకేదేదో ఆలోచనలు వచ్చేస్తున్నాయో మీకు రావటం లేదుగా. అంటే అర్థం ఏంటి, మీరు కూర్చోగలరు, ఇంకొక ఏది ఆలోచన లేని స్థితిలో కూడా ఉండగలరు. ఇష్టం లేదు మీకు చదవటం, అందువల్ల మీరు మనస్సు పెట్టలేకపోతున్నారు. అంచేత మనస్సు లగ్నం కావటం లేదు అంటే అర్థం ఏంటి అంటే ఇష్టం లేదన్నది. ఇప్పుడు ఇష్టం ఎలా తెచ్చుకోవాలి, ఇది చాలా గొప్పవాడిని అవుతాను నేను చదువుకుంటే, పేరు ప్రతిష్టలు వస్తాయి, నా కుటుంబాన్ని ఆదుకోగలను. అందుకే కదా మీరు చదువుతున్నా, మీరేం ఇష్టపడేం చదవటంలే. నేను ఇష్టపడేం చదవలే, నేను చదువుతున్నప్పుడు పీహెచ్డీ చేసినప్పుడు. కానీ ఎందుకు చేస్తాము అంటే చేస్తే తర్వాత మన జీవితము చాలా బాగుంటుంది. నాకు చిన్నప్పుడు మా తాతగారు ఒక కథ చెప్పేవారు, మరి ఆ కథ మీరు విన్నారో లేదో, దాన్ని విచిత్రమైన రాజ్యము అని పేరు ఆ కథ పేరు. ఏంటి ఆ విచిత్రమైన రాజ్యంలో, ఎవడైనా సరే 10 ఏళ్ల పాటే రాజుగా ఉంటాడు. వాడు సింహాసనం ఎక్కినా కరెక్ట్ గా 10x365 డేస్ అయిపోగానే వాడిని ఒక నిర్జన ద్వీపానికి, తిండి అది లేనటువంటి ద్వీపానికి పంపించేస్తారు. అంటే 10 ఏళ్ల పాటు వాడు రాజుగా ఉంటాడు, తర్వాత ఏమవుతాడు వాడు, నిర్జన దీపానికి ఒంటరిగా పంపిస్తారు అండి, వాడితో పాటు ఎవరు ఉండరు. అక్కడ ఏమీ లేవు, చెట్లు లేవు, ఇది లేదు, ఏమీ లేదు, ఎడారి అంటే జనసంచారం లేనటువంటి ప్రదేశం. పదేళ్ల పాటు రాజుగా ఉంది, అక్కడికి వెళ్ళాక వాళ్ళు ఆకలితో బాధతో మరి ఎలా చేస్తారో చచ్చిపోతారు. రెండు రోజుల్లోనో మూడు రోజుల్లోనో నాలుగు మరి రెండో రాజు కావాలి కదా. రెండో రోజు అక్కడ ఆ ఊరి ప్రభ ఏమిటి అంటే ఆ విచిత్ర నగరంలో ఎవరు రాజద్వారానికి ముందు ఆ రోజు సూర్యోదయం అయినప్పుడు వస్తారో వాళ్ళని రాజు చేసేస్తారు. 16 ఏళ్ళు 17 ఏళ్ళు ఉండాలి, చిన్నపిల్లని చేరు. వాడికి చెప్తారు, నాయన నువ్వు 10 ఏళ్ల తర్వాత అంతేత వీళ్ళందరూ ఏం చేస్తారు, రాజులైన వాళ్ళు ఇంకా రాజ్యం ఏం చేయరు. ఎలాగో 10 ఏళ్ల తర్వాత నేను పోవాలి కదా అని తాగటం, తందనాలు ఆడటం, వాళ్ళకి ఏది ఇష్టం అవుతే అది చేసుకుంటారు. ఇప్పుడైతే ఆ 10వ సంవత్సరం దగ్గర పడుతుంది, ఇంకా మొహాలన్నీ ఏమైపోతాయి, ఇంకేత ఇంకా పంపించేస్తారు కదా. ఇలా ఒకసారి ఇలా జరుగుతుంది ఆ ఆచారం ఎన్నేళ్లగానో. ఒకసారి ఒక పల్లెటూరు వాడు వచ్చాడు, ఆ దేశం వైపు వెళ్తూ వచ్చాడు ఆ రాజ్యాన్ని. వాడి కర్మగారి కరెక్ట్గా సూర్యోదయం టైమప్పుడు వాడు రాజమహల్ ముందు ఉన్నారు, వెనపడుతున్నారు, నువ్వు రాజు అవ్వాలన్నారు. నాకే వస్తుంది అయ్యా బాబు రాజ్యం చేయటం, ఇదంతా తెలీదు, మా రాజ్యం ఇంకే పద్ధతి, నువ్వు రాజు అవ్వాల్సిందే అన్నారు. లేకపోతే చంపేస్తా ఉన్నారు. సరే చావటం బదులు రాజు అవటమే మేలు కదా, రాజు అయ్యాడు. తర్వాత విచారించాడు, అసలు ఎందుకు 10 ఏళ్ల తర్వాత నేను నన్ను ఎక్కడే పంపించేస్తారు అని. అసలు వాళ్ళే రహస్యంగా ఏం చెప్పలేడు, ఎక్కించేటప్పుడే చెప్తారు. వీడేం చేశాడు, ఇంకా రాజ్యం తాగటం తినటం ఎంజాయ్ చేయటం మానేసి ఆ నిర్జర ద్వీపాన్ని అభివృద్ధి చేయటం మొదలెట్టాడు ఈ 10 ఏళ్ళు. మిగతా రాజులందరూ ఏంటి అలాగో తప్పదు కదా అని టైం వేస్ట్ చేసుకుంటూ ఉంటే వీడేం చేశాడు, నేను ఎలాగో అక్కడికి వెళ్ళాలి కదా అని 5-6 ఏళ్లలో అది ఒక మంచి అందమైనటువంటి నగరంగా తనకు కావాల్సిన స్నేహితుల్ని, తనకు కావాల్సిన వాళ్ళని అందరినీ అక్కడికి తరలించాడు. ఇంకా వీడికి నిద్ర పట్టడం అవుతుందని 10 ఏళ్ళవుతాయి కానీ వెళ్ళనివారు. సరే వాడు పోవలసిన రోజు, నిర్జర ద్వీపానికి వెళ్ళవలసిన రోజు వచ్చింది. వచ్చాక ఏడుస్తూ వెళ్ళాడా ఆనందంగా వెళ్ళాడా? ఎందుకు ఆనందంగా వెళ్ళాడు కదా. ఇది మన కథే చెప్పాను నేను, వాడి కథ కాదు. ఉన్న కదా 10 ఏళ్ల తర్వాత మన జీవితాలు ఎలా ఉంటాయో ఆలోచించుకుని అప్పుడు తగిన ప్రణాళికతో కనుక మీరు జీవించగలిగితే అసలు మీకు టైం సరిపోదు చదవటానికి, దానికి మన టైం సరిపోవటం లేదు మాస్టర్. రోజుకి 28 గంటలు చేస్తే ఏదైనా తాంత్రిక ప్రక్రియ ఉంటే చెప్పండి అని అడుగుతారు తప్ప నేను చదువుకోలేకపోతున్నావు అని అడగదు. అర్థమైందా లక్ష్యం ఏంటో క్లియర్ గా మీకు ఇది 10 ఏళ్ల తర్వాత నాకు చాలా ఉపయోగపడుతుంది. కానీ చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళు కొంతమంది మహామూర్ఖులు ఉంటారు మీతో పాటు, వాళ్ళకి చెప్పింది అర్థం కాదు, వాళ్ళ భవిష్యత్తు అర్థం కాదు. తర్వాత ఏడుస్తారు, తర్వాత ఏడిపోయిన లాభం. ముఖ్యంగా ఇదంతా ఎందుకు ఇంత సీరియస్ గా చెప్తున్నానంటే మీరు ఒక అద్భుతమైనటువంటి క్షేత్రంలో ఉన్నారు, పుట్టారు. మరి ఏ ప్రేరణ వల్ల మీరు ఇక్కడ ఉద్యోగాలు చేస్తున్నారో, పిల్లలుగా వచ్చారు, స్టూడెంట్స్ గా వచ్చారు, ఎవరి ద్వారా అయినా వచ్చారు, ఉపయోగించుకోవటం నేర్చుకోండి. ఎలా ఉపయోగించుకుంటారు ఇక్కడ పరిస్థితుల్ని? మొట్టమొదట దేశ విదేశాలలో వస్తున్నటువంటి ఒక విచిత్రమైనటువంటి మార్పుని గమనించండి. దాన్ని వెబ్సైట్ లో కూడా పెడుతున్నారు, దాన్ని జియో పాలిటిక్స్ అంటున్నారు. ఈనాడు దేశాధినేతలు కావాలనుకుంటున్నటువంటి వాళ్ళు ఒక భూఖండాన్ని దాన్ని శాసించాలి, ఈ ఏరియాలో నేను చెప్పిన మాట వినాలి అనుకునేటటువంటి తెలివైన వాళ్ళు ఎవరైనా ఉంటే, ఎందుకంటే నేను ఇతరులకి చెప్పి నా మాటలు ఇతరులు వినాలి అనుకునేవాడు తెలివైన వాడు. మూర్ఖుడు ఏం చేస్తాడు అంటే అందరు ఏ దారిలో వెళ్తుంటే ఆ దారిలో వెళ్తుంటాడు. వాడే మారడు, మారేవాడికి వాడు అడ్డుతో ఉంటాడు. కానీ మారేవాడు, మారదలుచుకున్నవాడు ఇతరులు ఆపితే ఆగిపోయాడు అంటే వాడు ఇంకా పరమ మూర్ఖుడు. ఎందుకంటే ఆపినవాడు మూర్ఖుడు, అందులో డౌటే లేదు. నీకు ఒక ఐడియా వచ్చింది, నీకు ఒక అవగాహన వచ్చింది, అవగాహన వచ్చాక వాడు నన్ను వెళ్ళనివ్వటం లేదు, వీళ్ళు నన్ను చేయనివ్వటం లేదు అని కనుక మీరు ఆగిపోయారు అనుకోండి, మీరు ఖచ్చితంగా మహామూర్ఖులు, వాడికంటే పెద్ద మూర్ఖులు. ఎందుకంటే నీకు తెలిసి లాభం ఏమైంది? తెలియని వాడు చెప్పినట్టు వింటున్నావు కదా. ఇంకా జియో పాలిటిక్స్ గురించి కాస్త జాగ్రత్తగా అర్థం చేసుకోండి. హిట్లర్ దీనికి మొట్టమొదట ఈ పాయింట్ పెట్టుకున్నాడు ఈ విషయాన్ని, జియో పాలిటిక్స్. ఆరియన్స్ నెత్తుల్లో ఉన్నటువంటి విశ్వల సంస్కారం గురించి మాట్లాడాడు. ఆల్మోస్ట్ ప్రపంచాధినేత అయిపోయాడు, ఆల్మోస్ట్ వచ్చి తప్పు చేశాడు, కానీ ఇది హిస్టరీ క్లాస్ కాదు. ఎందుకు ఇది చెప్తున్నాను అంటే ఆ విషయాన్ని పట్టుకున్నటువంటి ఆ హిట్లర్ ఎంతవాడో తెలుసా మీకు, 4.5 అడుగులు ఎత్తు. హిట్లర్ నీషాలని పెద్ద ప్రసిద్ధి, నవ్వు తెప్పిస్తూ ఉంటే వికిలి వాళ్ళ ఉండేవాడు. అంటే చూడటానికి పెద్ద హీరో ఏం కాదు హిట్లర్, ఎప్పుడు ఇలాగ ఉండేవాడు. ఎందుకో తెలుసా, అందరూ వాడికంటే పొడిగైన వాళ్ళే. ఇంకా అతను మిగతా అందరూ పొడిగైన వాళ్ళే, వాళ్ళు మిలిటరీ ఆఫీసర్స్ కానీ వాళ్ళు కానీ వీళ్ళు కానీ అందరూ కూడా. ఫస్ట్ వరల్డ్ వార్లో అతను మామూలు సైనికుడు, అతి మామూలు సైనికుడు. అతని డ్యూటీ ఏంటి అంటే వైర్లెస్ మెసేజ్ ఒక ఏరియా నుంచి ఇంకో ఏరియాకి తీసుకెళ్తాం యుద్ధంలో. ఒకసారి ఏమైంది, అతను ఉన్నటువంటి బంకర్ అంటాం, బంకర్ అంటే ఏంటంటే నేలని తవ్వి కూర్చుంటారు అందులో, అంత ఎదురుగా అవుడు వాడిని కాల్చలేకుండా ఉంది. ఒక వైర్లెస్ మెసేజ్ వచ్చింది అతనికి వాళ్ళ ఆఫీసర్ నుంచి, ఆ మెసేజ్ పక్కనున్నటువంటి సైనికుడికి అందజేయాలి. వెళ్తున్నాడు, సైకిల్ వేసాడు, గుండు తీసుకొచ్చింది, తప్పించుకున్నాడు. అంటే తనేం తప్పించుకోలే, అదృష్టం బాగుంది, తప్పించుకున్నాడు. పరిగెత్తాడు, మెసేజ్ ఇవ్వటాన్ని, రెండో గుండు వచ్చింది, అది తగలే వాడికి. సరే మూడో గుండు వచ్చే లోపల ఎదురుకుండా ఉన్నటువంటి బంకర్లో దుఃఖిస్తాడు. ఆలోచించాడు, నేను చచ్చుకోవాల్సింది కదా, ఎందుకు చావలేదు, ఖచ్చితంగా నా ద్వారా ప్రపంచానికి ఏదో ఒక మహత్తరమైనటువంటి సందేశం ఇవ్వాలి అని అప్పుడు అనుకున్నట్టు ఆయన. అంతవరకు అసలుకి అతనికి రాజాధినేత ఇవ్వాలి, ఇది అవ్వాలని అనుకోలేదు. అనుకున్న తర్వాత ముగ్గురు మహనీయుల దగ్గర కుండలిని యోగం మీద శిక్షణ పొందాడు. వరల్డ్ వార్ అయిపోయింది, ఫస్ట్ వరల్డ్ వార్, కుండలిని యోగం మీద శుద్ధి పొందాక మొదలెట్టాడు. కానీ నేనే దేశాధినేతను అని చివరికి మీకు తెలుసుకోలేదు. సెకండ్ వరల్డ్ వార్ లో ఆల్మోస్ట్ అతను అయిపోయాడు. ఒకవేళ అయిపోయి ఉండుంటే దేశాధినేత ఇప్పుడు ఆయన ఫోటోలు అన్ని చోట్ల ఉండుండేవేమో, హిట్లర్ ఫోటోలు. ముగ్గురు వ్యక్తుల దగ్గర ఆయన కుండలిని సాధన నేర్చుకున్నాడు. ఇక్కడ అతను నేర్చుకున్నటువంటి కుండలిని సాధనే అమ్మ చేయిస్తోంది మీ చేత మీకు అర్థం కావటం లేదు. ద స్పియర్ ఆఫ్ డెస్టినీ అని నేను చెప్పినటువంటి పుస్తకం పేరు మీకు ఎప్పుడైనా దొరికితే చదవండి. ఆ పుస్తకం ఒక త్రిశూలం ఉంది, ఆ త్రిశూలం అంటే స్పియర్ అంటే ఏంటంటారు, బల్లెం. ఆ బల్లెము క్రైస్ట్ యొక్క పక్కన పొడిచారు చచ్చిపోయాడో లేదో అని తెలుసుకోవటాన్ని. ఆ పొడిచినటువంటి వాడికి క్యాటరాక్స్, 80 ఏళ్ల వృద్ధుడు రోమన్ సైనికుడు, చచ్చిపడిచేట బల్లెంతో, ఆ బల్లెంతో ఇప్పుడు 2000 సంవత్సరాల కిందట, కరెక్ట్గా చెప్పాలంటే 2038 సంవత్సరాల కిందట క్రైస్త 33 ఏళ్ళు బతికాడు. ఇప్పుడు 2005 AD కదా, పొడిచాడు అట్లా బల్లెంకి. పొడిస్తే ఆ నెత్తురు వీడి కళ్ళలో పడింది, చూపొచ్చింది వీడికి. ఆ బల్లెము ఎవరి దగ్గర ఉంటే వాడు రాజాదిరాజు అవుతాడు అని, దాని స్పేర్ ఆఫ్ డెస్టినీ అంటే కదా. దాన్ని నేర్చుకోవటానికి మీకు ఈ కుండలిని శక్తి గురించి పూర్తి అవగాహన ఉండాలి. ఎందుకంటే మీలో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంది, ఆ బుక్ సంపాదించుకోగలిగి చదవగలిగితే నేను చెప్పిన విషయాలన్నీ ఇప్పుడు నేను మీకు ఒక క్లాస్లో చెప్పలేను అతను ఎలా చేశాడు. కానీ అమ్మ ఇక్కడ 3 కార్యక్రమాలు పెట్టింది. ఆ 3 కార్యక్రమాలు కూడా హిట్లర్ చేత వాళ్ళ గురువులు చేయించారు. మొట్టమొదటిది ఏంటి అంటే ఇప్పుడు మీకు వినిపిస్తున్నటువంటిది ఏంటది, నామపారాయణ. ఆ నామపారాయణ బయట మీరు ఎక్కడో చేసేది ఇక్కడ చేసేదానికి ఖచ్చితంగా తేడా ఉంటుంది. కొన్ని వేల రెట్లు ఆ శక్తివంతంగా పనిచేస్తుంది. అంతేకాదు టీచర్స్ స్టూడెంట్స్ కి నేను ఇచ్చేటటువంటి సలహా అనుకోండి, మీకు ఇష్టం అయితే అభ్యర్థన అనుకోండి, నా మాటల మీద గౌరవం ఉండి విశ్వాసం ఉంటే నా ఆజ్ఞ అనుకోండి. అది నేను 3 రకాలుగానే చెప్తున్నాను, అది మీరు ఫిల్టర్ చేసుకోండి. అది ఆజ్ఞ అనుకుంటారు, సూచన అనుకుంటారు, అభ్యర్థన అనుకుంటారు. మీరు కూడా నామపారాయణలో పాలు పంచుకోవాలి, మీ పిల్లల్ని అందులో పాల్గొనేటట్టు చెయ్యాలి. నిన్న ఋషులు చెప్పినటువంటి మాట, లలితా సహస్రనామం మీద మీకు గౌరవం ఉంటే దూర్వాసుడు వాళ్ళు చెప్పింది ఆశామాసిగా చెప్పలేదు, అగస్త్యుడు వాళ్ళు చెప్పింది ఆశామాసిగా చెప్పలేదు, ఇంద్రుడు లోపాముద్ర అగస్త్యుడు వీళ్ళందరూ కూడా ఆ లలితా సహస్రనామాన్ని సాధన చేసి అద్భుతమైనటువంటి వ్యక్తులుగా మారినటువంటి వ్యక్తులు. అంతేత ఈ నిరంతరము ఈ నామపారాయణ ఇంకా ఆగకూడదు. ఎవళ్ళు ఒకళ్ళు ఇద్దరు కూర్చుని ఇదేం కర్మరాబాబు, కర్మ కాదది మీ దురాకృత అదృష్టం, దాన్ని మీరు పోగొట్టుకుంటున్నారే అది మీకు ఖచ్చితంగా అర్థం చేసుకోండి. నాకు ఏ విధమైనటువంటి మొహమాటాలు లేవు, ఉన్నది ఉన్నట్టు చెప్పలేకపోతే నేను రావటం అనవసరం మీ దగ్గరికి. నాకు తెలిసిన విషయాలు నేను స్పష్టంగా చెప్పలేదనుకోండి, మీరేమనుకుంటారు అని ఇంకా నేను ఎందుకు చెప్పటం? ఇక్కడికి వచ్చి ఇక్కడ ఉండి ఇంత పక్కన ఉండి అందులో మీరు పాలు పంచుకోలేకపోయారు కదా. నేను మీకు రాసిస్తున్నాను గుర్తుంచుకోండి, 5 ఏళ్ల తర్వాత మీరు భోరుమని ఏడుస్తారు. అప్పుడు చెప్పారు ఒక ఆయన మాకు, నేను వినలేదు, పెద్ద సంగతి నాకు తెలియదు కానీ పిల్లల సంగతి మీరు చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి, మీరే ఆడవద్దు. చేత నామపారాయణ పొగవద్దు. ఎలా చేస్తారు, ఏ విధంగా చేసుకుంటారు, ఇంతమంది ఉన్నారు, మీరు ఒకపాటి వచ్చి చేసి వెళ్ళిపోయినా కూడా 24 గంటలు సరిపోతుంది, గంటల గంటలు కూర్చొని చేయక్కనే. మీరు ఎవరో ఒకళ్ళు ఇద్దరు చేయాలంటే గంట గంటలు కూర్చోవాలి, కానీ 200 మంది గ్యారంటీగా మీరు ఉండి ఉంటారు. 24 గంటల్లో 200 మంది అంటే నిర్వహించుకోండి, మీరు 5 నిమిషాల పాటు కూర్చున్నా సరిపోతుంది. బ్యాచ్ లాగ్ చేస్తున్నా 10 నిమిషాలు చేయించండి, చేయించే టీచర్లు కూడా మీరు చేసుకోండి. మీకు భారతీయ సంస్కృతి మీద ఏ మాత్రం గౌరవం ఉంది, నోట్స్ చెప్పండి. మీకు నోట్స్ చెప్పేవాళ్ళు నేను చాలా మందిని చూశాను. నేను మీ ఆచరణ ద్వారా నాకు కావాలి నామపారాయణ. రెండవది ఇక్కడ ఉన్నటువంటి హైమాలయ, మీకు తెలియదు అమ్మ చెప్పిందో లేదో నాకు చాలా స్పష్టంగా తెలియదు. ఏంటంటే హిట్లర్ ఏ స్థితితో అయితే ప్రపంచాన్ని శాసించదలుచుకున్నాడో ఆల్మోస్ట్ ఆ స్థితికి వెళ్తాడో ఆ శక్తి ఇక్కడ నిక్షిప్తమై ఉన్నది. మీరు ఉపయోగించుకోకపోతే రేపు ఇంకోడెవడో వచ్చిగా ఉపయోగించుకుంటాడు. ఇంకేంటే నేను చెప్పిన మాటలు మీతోనే నేను చెప్పను, నేను చాలా మందికి చెప్పబోతున్నాను, నేను గ్యారంటీగా ప్రపంచం అంతటికి చెప్తాను. నేను అందులో ఎవడికో ఒకడికి ఖచ్చితంగా క్లిక్ అవుతుంది. వాడు కనుక ఇక్కడ పట్టుకున్నాడంటే మీకు మనుగడ ఉండదు, మీరు భవిష్యత్తు ఆలోచించుకోగలగాలి. అందుకు ఆ కథ చెప్పాను నేను, మేము నిద్రపోతూ కూర్చుంటాం, మేము తర్వాత చూస్తాం, మేము తర్వాత చూస్తాం. కానీ మీరు పట్టుకోగలిగితే మీరే ప్రపంచాన్ని శాసించే వాళ్ళు అవుతారు, ఖచ్చితంగా అవుతారు. అమ్మ చెప్పింది అనుకుంటే ఆ మాట నాకు తెలియదు చెప్తుందో లేదో. ఇప్పుడు ఉన్నటువంటి అన్ని దేవాలయాలు గ్యారంటీగా మూతబడతాయి, దేవాలయాలకి ఇంకా విలువ ఉండదు, శక్తికే విలువ ఉంటుంది, ఆ శక్తికి ఇది కేంద్రంగా మారుతుంది, కుండలిని శక్తికి కేంద్రంగా మారుతుంది. అందుకే ఇక్కడ కొంచెం మీకు లోపల ఆర్తి ఉంది, మీరు ఏదైనా కోరుకుంటే ఖచ్చితంగా తీరుతుంది అని నా నమ్మకం. ఈ సంవత్సరంలో నావి 5 కోరికలు తీరాయి. ఇక్కడ నేను లాస్ట్ టైం వచ్చినప్పుడు అడిగాను నేను ఇక్కడ హేమని, నేను అనుకున్న దానికంటే కూడా చాలా ఎక్కువ రీతిలో నేను అనుకున్నాను నాకు జరిగింది. మీరేం కోరుకుంటారో నాకు తెలీదు, కానీ ఆ శక్తి కావాలి. కానీ ఆ శక్తిలో మెయిన్ ఏంటి అంటే ప్రదక్షిణాలు. అది ఇప్పుడు గుర్తుంచుకోండి, కుండల్ని కూడా చుట్టూ చుట్టుకుని ఉంటుంది ప్రదక్షిణ. ఈ ప్రదక్షిణాలలో 7, 16 అనేటువంటి సంఖ్య చాలా అద్భుతంగా పనిచేస్తుంది. 7 x 16 ఎంత అవుతుంది, లక్షలు కాస్త చెప్పండి, 100. అంతేత 112 ప్రదక్షిణాలు కనుక మీరు ఇక్కడ చేసుకోగలిగితే మనస్సును ఒక లగ్నంగా పెట్టుకుని నాకు ఇది కావాలి అని నాకు తెలిసి గ్యారంటీగా అది అయిపోతుంది. కండిషన్ ఏంటి అంటే అది మీకు హాని కలిగించేది కాకూడదు, అమ్మకి ఆ మాత్రం తెలివితేటలున్నాయి. అంతేత మీ కాళ్ళని మీరే కొట్టేసుకుంటారు అంటే కొట్టనివ్వదు. అంతేత అలాంటి కోరికలు మాత్రమే తీరవు, మిగతా కోరికలు మీరు 112 ప్రయత్నాలు చేసేస్తే సరిపోతాయి. 112 ప్రయత్నాలు చేయడానికి కొంచెం మెల్లిగా చేస్తే 1 గంట చాలు అనుకుంటాను నేను, అంతకంటే ఎక్కువే అవ్వదు, పెద్ద ఏరియా ఏం కాదు ఇది. సినిమా టికెట్ కోసం 20 సార్లు తిరిగే వాళ్ళని నాకు తెలుసు, ఫస్ట్ డే ఫస్ట్ షో చూడాలి కనుక సినిమాకి వెళ్ళాలి అంటే ప్రదక్షిణాలు చేస్తారు హాల్ చుట్టూ, ఇక్కడ నుంచి దూరాలా ఇక్కడ నుంచి దూరాలా అని. హాల్ చుట్టూ ప్రదక్షిణలు చేస్తే టికెట్ లభిస్తుంది కదా సినిమా టికెట్, ఇక్కడ చుట్టూ ప్రదక్షిణలు చేస్తే యాని కానిచ పాపాని జ్ఞాత జ్ఞాత కృతానిచ తాని సర్వాణి నశ్యంతే ప్రదక్షిణాయాం పదే పదే అనే ఋషుల యొక్క వాక్కు. విషయం అంటే ఏంటో తెలుసా అసలు మీకు? గడ్డ ఉండే వాడు కాదు ఋషి. ఋషి యొక్క గొప్పతనం ఏంటి అంటే వాడు నోట్స్ ఏదైనా అన్నాడు అనుకోండి, అది జరగకూడనిదైనా జరిగిపోతుంది. మీరు కథలు అనుకుంటారు, సుమతిది అనుసూయ కథలు, ఆ దత్తాత్రేయుడు యొక్క తల్లి స్థానంలోనే మనం కూర్చున్నాం, అనుసూయ మాత స్థానంలోనే. సూర్యుడు ఇది రాకూడదు అంటే ఆగిపోయాడు సూర్యుడు. మీరేదో కాక్ అండ్ బుల్ స్టోరీస్ అనుకుంటారు, ఇంకేంటే అంత శక్తివంతుల్ని మీరు చూడలేదు, మీకు ఐడియా లేదు ఆ శక్తివంతులు ఉన్నారని. మీకు తెలియనంత మాత్రాన ప్రపంచంలో శక్తివంతులు లేకుండా ఉంటారు ఆ భారతదేశంలో. ఆ ఋషి అంటే మాట ఇది. వాళ్ళు అన్నారు అంటే అది జరిగిపోతుంది. అది యాని కానిచ పాపాని జ్ఞాత జ్ఞాత కృతానిచ తాని సర్వాణి నశ్యంతే ప్రదక్షిణాయాం పదే పదే. మీరు ప్రదక్షిణం చేసుకోండి, ఒక్కొక్క ప్రదక్షిణలో మీరు చేసేటటువంటి ఒక్కొక్క అడుగు కూడా మీ పాపాన్ని సంహరించేస్తుంది. చాలా మంది అడుగుతారు, ఓకే పెద్దవాళ్ళు చాలా మంది నన్ను, బాబు నీకు చెప్పింది బాగానే ఉంది, నేను చిన్నప్పటి నుంచి ప్రదక్షిణాలు చేస్తున్నాను, ఏమీ జరగలేదు, చేస్తున్నావు నువ్వు. ఒకడు ఏం చేస్తున్నాడు అంటే ఒక అడుగు ముందుకేస్తే మూడు అడుగులు వెనక్కిస్తే అలవాటు వాడికి. ఒక వ్యక్తికి ఏం అలవాటు? ఒక అడుగు ముందుకేస్తే చివరికి ఎక్కడికి వెళ్తాడు వాడు? ముందుకెళ్తాడా వెనక్కి వెళ్తాడా? నువ్వు మూడు ప్రదక్షిణలు చేసుకుని రోజంతా చేసే అధ పనులు ఏంటి? మూడు ప్రదక్షిణాలు పోయే పాపం పోయే, ఈ లోపల ఇంత పాపం మూత కొట్టుకుంటున్నావు. ఎక్కడికి ఎందుకు అడుగుతారు వాళ్ళు? ఎందుకు రావచ్చు లేదు, విషయం చెప్పింది తప్పకాదు. అందుకని నేను ఇచ్చే సలహా ఏంటంటే 199 ప్రయత్నాలు చేసుకోండి, మూడింటితో అవటం లేదు.